Thank you. చేతన యొక్క చేతన పరిజ్ఞానం పదార్థ విజ్ఞానం కాదు చేతన పరిజ్ఞానం. పదార్థ విజ్ఞానము అంటే పదముల కూర్పుతో నేర్చుకున్నటువంటి జ్ఞానము. పదము యొక్క అర్థము తెలిస్తే అది పదార్థం అవుతుంది. ఈ పదార్థ విజ్ఞానము ఇప్పుడున్నటువంటి మానవ జాతి రకరకాలైనటువంటి భాషలతో అభివృద్ధి చేసుకుంది. భాషే పదార్థ విజ్ఞానము, లాంగ్వేజ్. భాష లేకపోతే జ్ఞానము యొక్క బాహ్య వాక్ ద్వారా సంప్రేషణ, ట్రాన్స్మిషన్ జరగదు. నేను చూస్తున్నటువంటి రంగు నువ్వు కూడా చూడు అని నేను నీకు చెప్తే నువ్వు ఆ రంగును చూస్తావు, నాకు ఎదుర్కొన్నానే ఉంటుంది. నేను దాన్ని చూస్తూనే ఉంటాను, నువ్వు కూడా దాన్ని చూస్తూనే ఉంటావు, కానీ నేను ఆ రంగును చూడమంటున్నాను అనే భావం నీలో రాదు. ఈ భావం దేనిలో వచ్చింది? ఏ భాషలో వచ్చింది? అంటే వాడుతున్నటువంటి పదాల యొక్క అర్థము నీకు తెలిసింది. ఇది పదార్థము అంటే మ్యాటర్ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని అర్థం అవుతేనే ఇందాక తెలియనటువంటి వాళ్ళకు గురించి ఏదైనా పొరగెక్కుతుంది. ఉకారము గురించి తెలిసిన వాడి కులములో అబ్రహ్మ బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టనే పుట్టడు అన్నాడు అక్కడ శ్లోక మాండక్య పరిషత్లో. నువ్వు అంటూనే ఉన్నా చెప్పిన ప్రతి మాటకి ఊపడుతూనే ఉంటాయి. మరి మనకి బ్రహ్మజ్ఞానం లేదు, ఇంకా కులంలో బ్రహ్మజ్ఞానం పుట్టుకుంటే ఉంటాను. మీకు చాలా జాగ్రత్తగా అర్థమవ్వాలి. పదార్థ విజ్ఞానము అంటే మీకు తెలిసినటువంటి పదార్థ విజ్ఞానము గురించి వాళ్ళు మాట్లాడటలేదు. ఈ పదార్థ విజ్ఞానం ఎందుకు పరిగణానటువంటి చిన్నపిల్లలు ఆడుకునే ఆటలే. పూర్వకాలంలో చిన్నపిల్లలు ఆడుకుంటారే ఈ లక్క పిడతలతో పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు అవి మంటలు చేస్తారు, పిలుస్తారు, పుట్టు కాటికలు పెడతారు, కుట్టుకుంటారు కూడా. కానీ అది పెళ్ళాలన్నా మనం మన పదార్థ విజ్ఞానం ఋషుల యొక్క దృష్టిలో అంతకంటే హీనమైనది. ఇంకైతే కనీసం ఈ లెక్క పెడుతున్న పెళ్ళిళ్ళ ఆటలో కనీసం యాక్చువల్ దానికి రిప్లికా ఉంది. పెద్దలు చేస్తున్న దాన్ని చూసి కనీసం అలా చేయాలి అనేటటువంటి దేనే ఉంది. ఇక అసలు ఏమైంది అసలు ఋషుల యొక్క భావనకి బలిపడకుండా లేదు అసలు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మెటీరియల్ సైన్స్ గురించి అసలు వాళ్ళు మాట్లాడరు. మెటీరియల్ సైన్స్ హ్యాస్ నో మీనింగ్ ఎందువల్ల అంటే దే కెన్ క్రియేట్ మ్యాటర్. పదార్థాన్ని సృష్టించగలిగేటటువంటి ఋషులకి ఈ సైన్స్ అర్థం లేదు. మీ పిచ్చి అంటే అది దాని గురించి బంగారం కోట కట్టగలిగే వాడికి ఈ పదార్థం ఎందుకు? మీకు చాలా గొప్పది కావచ్చు, పిల్లవాడికి చాలా గొప్పది కావచ్చు. వాడి ప్లాస్టిక్ కారు తండ్రి నవ్వుకుంటాడు, వాడు చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ కార్ని ఎక్కడ పెట్టి అటక మీద పెట్టి చాలా వేస్తాడు. ముందు మన యొక్క ఈ చేతనత్వత యొక్క నీచత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థమవుతే తప్ప అసలు ఇందులోకి మీరు రాలేరు. ఇది చాలా గొప్పది అనుకుంటూ దీంట్లోకి రాలేరు అసంభవాన్ని. దానికోసం చెప్పేది అంతేత ఇక్కడ పదార్థము అనేటటువంటి మాట చాలా చాలా హై స్థితిలో వాడుతున్నారు వాళ్ళు. పదముల యొక్క అర్థమును తెలిసి వాడుట అది పదార్థము అంటే మ్యాటర్. మహాభారతం బుక్ తీసుకురాను అనుకో, మహాభారతం బుక్ చదవటం ఆ టైటిల్ చదవటం రాకపోతే అక్షజ్ఞానం రాకపోతే మహాభారతం బుక్ తెలియదు. అంటే మహాభారతం అనేటటువంటి పదార్థం ఏ సైజులో ఉంటుందో తెలియాలి కదా. ఇటిక ముక్క తీసుకురాలంటే కాగిత ముక్క తీసుకురా కదా, ఇటిగా అనేసారు కదా మనకి ఒక కాన్సెప్ట్ అండి ఎలా ఉంటుందో అర్థమవుతుందా. ఇక్కడ పదార్థంలో అనేసరికి ఏం తెలుస్తుంది మీకు, త్రీ డైమెన్షనల్ వరల్డ్ లో దేశము కాలంలో ఒక రూపము సహజంగానే మీకు ఏర్పడుతుంది. పదార్థము అనే నామానికి ఖచ్చితంగా ఒక రూపం ఉంటుంది. ఇవి రెండు కలిసి ఉంటాయి. రూపము పోయినా పదార్థము పోదు, రూపము పోయినా పదార్థము పోదు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, సైంటిఫిక్ రూల్ అది. అది ఆ సైంటిఫిక్ రూల్స్ లో ఆ మహామూర్ఖులు పదార్థం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. సైంటిస్ట్ కెన్ నెవర్ బికమ్ ఫిలాసఫర్స్, మేమేనో మెయింటైనిస్ట్. సైంటిఫిక్ రిలీజియన్ ఒక భ్రమ, అసలు అర్థం లేదు. నువ్వు రిలీజియన్ ని నీక స్థితికి దేరాలిస్తున్నావు. వైజ్ఞానిక ఆధ్యాత్మీయత కాదు మనకు కావాల్సింది. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు ఉన్నాయి. తెలియని భారత వచ్చినటువంటి గొడవ ఇది తెలుసుకోవాలంటే. ఇంకా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, కింద సంవత్సరం చేసినట్టే ఈసారి కూడా చేసేద్దాం మాట్లాడు కాదు. నాకు కింద సంవత్సరం ఏం చేశారో, ఈ సంవత్సరం ఏం చేశారో నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇంకేంటంటే కింద సంవత్సరం చదివిన క్లాస్ నేను చదివాను అని కూడా అడిగాను అనుకోండి, కింద సంవత్సరం ఎందులో క్లాస్ చదివాను మాస్టర్, ఈ సంవత్సరం వాడు ఏం చదువుతాడు అని అడిగితే వాడు ఏమంటారు మీరు? కానీ అదే ప్రశ్న పరిశీలితంలో వేసి అందులో ఉన్నటువంటి మూర్ఖత్వం అర్థం కాకపోతుంది అది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ కాంట్ బి ద సేమ్. అసంభవండి, రోజు రోజుకి మారుతున్న సిలబస్ కాలేజీ అంటే ఇవాళ ఏబీసీలు నేర్చుకుంటే రేపు ఏం నేర్చుకుంటాడు? మళ్ళీ ఏబీసీలు నేర్చుకున్నవాడు సిఎస్సీ నేర్చుకుంటాడు. నేర్చుకోకపోతే జరుగుతున్నటువంటి తత్వ ఆధ్యాత్మిక పేరులో, అందుకే గురువు గారి వీళ్ళకి చాలా మంచి పేరు పెట్టారు, ప్రచ్ఛన్న నాస్తికులు. వీళ్ళు నాస్తికులే కానీ ఏ పేరుతో వెళ్తున్నారు వాళ్ళు? ఆస్తికులు అనే చెప్పేసి పేరుతో వెళ్తున్నారు. ఎంటైర్ రిలీజియస్ కమ్యూనిటీ అంటే అది. ఇది మీరు అర్థం చేసుకోవాలి ముందు, మిమ్మల్ని ఈ బేసిస్ మీద నుంచి ఎవరు షేక్ చేయకూడదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు ఆస్తికత అంటే, పదార్థం గురించి చెప్తున్నాను నేను. ప్రబ్రహ్మల యొక్క అర్థమును తెలుసుకునేటటువంటి విజ్ఞానము పదార్థ విజ్ఞానం. దానికి ఆ రంగాలు ఉన్నాయి, గ్రామములు, వ్యాకరణము, ఛందస్సు, న్యాయము, ఇంకా ఈ ఆనందాలు దేనికి ప్రబ్రహ్మ యొక్క అర్థము తెలుసుకున్నటకు ఉపయోగించటానికి ఉపయోగిస్తాం. ఈ ఆనందాలు మనం ఉపయోగించలేదు అసలు. అంచేత మనకి పదార్థ విజ్ఞానము రాదు. ఈ పదార్థ విజ్ఞానము తెలియనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికత గురించి తెలిసి తెలియని పదాలు వాడి ఆర్టికల్స్ రాసిస్తూ ఉంటే అది చదివి డిస్కస్ చేసుకుంటాం మనం. డిస్కస్ చేసుకున్న వాడికి బుద్ధి లేదు, రాసిన వాడికి బుద్ధి లేదు, పిండి చేసిన వాడికి బుద్ధి లేదు, చివరికి అందరికీ ఏం లేదు, ఒకటి గ్యారంటీగా లేదు. ఏ ఒక్కటి తెలిస్తే ఏదో అబ్బుద్ధి లేదు. జియో యోన ప్రచోదయ గాయత్రి మంత్రము ఆ బుద్ధిని కోరుకుంటుంది. అంతేక పదము యొక్క అర్థము ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, నువ్వు ఉచ్చారణ చేసినటువంటి పదము ఖచ్చితంగా భౌతిక స్వరూపము దాలుస్తుంది. అదే ఋషుల యొక్క శాపాలు కానీ వరాలు కానీ. కానీ దానికి నువ్వు ఋషి కావక్కర్లే. ఋషి ఆశ్రమంలో ఆడుకుంటున్నటువంటి పిల్లలు కూడా అది చేయగలరు. తండ్రి మెడలో చనిపోయినటువంటి పొమ్మ వేశాడు, కుర్రవాడికి చెప్పారు. ఏమన్నారు వాడు? ఎవడవుతే నా
తండ్రి మెడలో చనిపోయినటువంటి ఆవిడక్కడ కూడా తెలియదు వాడికి. ఎవడైతే నా తండ్రి మెడలో చనిపోయినటువంటి పాము వేశాడో వాడు తక్షకుడు కాటు వల్ల చనిపోతాడు ఏడు రోజులలో. ఏడవ రోజు ఏడు రోజుల్లో కాదు. ఇంకా దృష్టితాన్ని వెనక్కి తీయలేకపోయాడు ఆ మాటని. పదము పదార్థముగా మారే విజ్ఞానం అది. ఈ మ్యాటర్ ఎందుకు ఇప్పుడు అన్నాడు అక్కడ ఫినిష్ అంతే, ఇంకా ఎవడో ఏం చేయలేకపోయాడు. కానీ వాడి ఋషి కాదు. ఎందుకు వాడి ఋషి కాదు? అంబరీషుడికి దూరవర్తులని శాపం ఇచ్చాడు. కానీ మానవ జాతికి వరంగా మారింది. కథ తెలుసు కదా. అంచేత ఋషులు కనుక శాపం ఇస్తే అది వరమేది. కానీ వీడు శాపం ఇస్తే మానవ జాతికి దూరమైంది వచ్చింది, ఇక్కడే వచ్చింది. వీడు ఋషి కాదు. అత్యాలని అర్థం వాడి మీకు పదార్థ విజ్ఞానములో. అంచేత కలి ప్రవేశం అంటే ఏంటన్నమాట, మీ యొక్క మాటలు అర్థవంతంగా ఉండవు. ఆలోచించండి, మన మాటలు ఎన్ని అర్థవంతంగా ఉన్నాయి. ఎవరైనా నేను తప్పిస్తాను అని చెడు తండ్రి నిజంగా తప్పడం మొదలెడితే తప్పడుగా. కానీ మాట కలి ప్రవేశం అంటే ఏంటో అర్థం చేసుకోండి. నేను అప్పుడు పదార్థ విజ్ఞానం మీకు అర్థమవుతుంది. అప్పుడు అసలు ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారో ఎంత అర్థరహితమైనటువంటి మాటలు ఆధ్యాత్మిక ముసుగులో నడుస్తున్నాయో మీకు అర్థమవుతుంది. దాన్ని ఏమైనా కనెక్ట్ చేయగలమేమో ప్రయత్నించండి. కానీ నువ్వు ప్రపంచాన్ని కనెక్ట్ చేయలేవు. కారణం ఉంది. అమావాస్య రోజు అడవికి వెళ్ళాడు ఒకడు గురువు గారి దగ్గరికి. మనం వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని మరి రోడ్డు మీద అయితే ఏం ల్యాంప్స్, అది నియాన్ ల్యాంప్స్ అవి ఇవి లేవు. చాలా ఉంది కాదు. నువ్వు వెనక్కి తిరిగి రావాలి, దాన్ని కనిపించాలి. ఇంకే ఒక ఏమంటుందని ఆంతరించాడు. ఇన్ని మైలు దూరానికి లాంతరంతో ఏది సరిపోతుందా అని ఎప్పుడైనా అడుగుతాం మనం. తీసుకుని వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళొచ్చు? ప్రతి అడుగుకి నెక్స్ట్ కనిపిస్తూనే ఉంటుంది. మీకు రకమైనటువంటి తేజస్సు సూర్యుడు ఉదయిస్తే కారు హెడ్లైట్స్ కూడా వారి తిరిగి వెళ్తుందంట. అది వేరే విషయం. కానీ కారణంత కాలం ఉంటే కారు హెడ్లైట్స్ బ్రహ్మాండంగా అంతరిస్తాయి. ఉదాహరణ అర్థమవుతుందా? చేత మనకి ఋషిత్వం వచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానాలంతా పోగొట్టగలవా లేదా దాని గురించి మనకు అనవసరం. రెండు ముందు తర్వాత ఏ అడుగు వేయాలో తెలిసేటటువంటి జ్ఞానం మనకుంటే, అడుగు వేసేటటువంటి వెంతులకు మనకుంటే చాలు. కానీ ఈ వెలుగుతో ఇక్కడ మీకు క్లీన్ గా కనిపించింది. అడవిలో వెళ్తున్నాం, చాలా నీట్ గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న ప్యాషన్ చూసి మొత్తం అంతా మైదానంగా ఉన్నాడు అనుకోండి. అడవిలో పరిగెత్తిస్తా ఇంకేమన్నా అంతా మైదానంగా పరిగెత్తి ఏమవుతుంది? తర్వాత వాడు అంతరిక్షత అయిపోవటం ఏదో జరుగుతుంది. అలాంటి వారి చేత ఆధ్యాత్మిక మీద పుస్తకాలు రాయబడుతున్నాయి. ఏమవుతాయి పుస్తకాలు చదివితే? కానీ మనకి తెలిసిన ఒకడుగు ముందుకు వేయగలమ్మా, ఒకడిగే తెలుసు మనకి. చాలు ముందు ఒకడిని వేయి, అప్పుడేమవుతుంది రెండు అడుగులు మీకే తెలుస్తుంది. అంచేత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు ఉందా లేదా ఆ మీమాంసలో పడకండి. మళ్ళా ఎప్పుడు మనం వేయవలసినటువంటి అడుగు వేయటానికి మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉందా? ఉంది. ఆ అడుగు వేసేసాక కిందటి సంవత్సరం వేసిన అడిగి ఇప్పుడు వేస్తున్నారు మీరు అంటే అర్థం ఏంటి? ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక ముసలో సాధనలు. ఈ ఫోలిషియస్ కంటిన్యూ అవుతుంది. మరి ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు దాన్ని మీరు? అందుకే చివరికి ఆధ్యాత్మిక జగతులు వచ్చిన వాడు నేరకు చెడ్డే అవుతుంటాడు. దీన్ని సోదరుడు ఏం చేస్తాడు? అడ్మిషన్ తీసుకున్నాడు చాలా పెద్ద యూనివర్సిటీ అని తర్వాత తెలిసింది అక్కడ టీచింగ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఉంటుంది, మీకు ఫ్రెంచ్ రాదు. యూనివర్సిటీలో ఒకటే ఎలా భాష తెలియదు, చేతనత్వ విజ్ఞానం. ఆధ్యాత్మికత అంటే ద టెక్నాలజీ ఆఫ్ కాన్షియస్నెస్. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడటం. రెండింటికి చాలా జాగ్రత్తగా తేడా అర్థం చేసుకోండి. ఇంతవరకు మానవ జాతి నేర్చుకున్నటువంటి సమస్త విద్యలు కూడా చేతనత్వ విజ్ఞానము కాదు, బయటికి కనిపిస్తున్నటువంటి వస్తువుల గురించి వీడు కనిపెట్టగలిగేది కనిపెడుతున్నాడు. వీడి గురించి మీకు అసలు ఏం తెలియదు, అసలు ఈ ప్రజల్లో ఎనిథింగ్ పండిస్తారు. ఏ చేతనత్వం అయితే దీన్నంతా దర్శిస్తుందో, దీన్నంతా అనుభూతి చెందుతుందో, దాని గురించి అసలు వాడికి ఏం తెలియదు. అది ఉన్నది కూడా తెలిసి శరీరం వాడనుకుంటున్నాడు. ఏదైనా శరీరాన్ని బాధిస్తే నాకు బాధించినట్టు అసలు దానిలోనే లేదు మనం. అంతేనా సైన్స్ అంటే ఏంటో అర్థమైనా మీకు ఇప్పుడు. ఋషులు చెప్పేటటువంటి సైన్స్ జరిగిస్తున్న ఇంకా వెళ్ళలేదు. ఋషులు ఏ సైన్స్ గురించి చెప్తున్నారు, ప్రథమ పదార్థంగా మీరు మార్చుకోవచ్చు. ఇవి అట్టే వినేవాడు సైంటిస్ట్ చెప్తాడు, డాక్టర్ చెప్తాడు, వీళ్ళకి పిల్లలు పుట్టరు అని పుడతాడు అంటాడు. ఇంకా ఈ సైన్స్ ఏం చేస్తుంది ఇక్కడ నేను చేయగలరా? ఎలా జరిగిందని అదే పదార్థ విజ్ఞానం అంటే, మీకు పదార్థ విజ్ఞానం కాదు, పదార్థం గురించి రెండు మూడు ముక్కలు తెలుసు, అది కూడా పూర్తిగా తెలీదు. దాన్ని సైంటిస్ట్ అని మీసాలు చెప్పి వాళ్ళు చాలా పట్టుకోవాలని వాళ్ళ వెనకాలను చిక్కబెట్టిన వాళ్ళు కొంతమంది చేస్తే ఆధ్యాత్మిక ప్రశ్నపడుతుంది. అంటే మీకు ఆ సంబంధాలు చెప్పడానికి మీరు మీ ఫీల్డ్లో గొప్పవాళ్ళే, మీకు కాదను. కానీ మీకు దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడండి. నేను న్యూక్లియర్ రీసెర్చ్ ని ఎకనామిక్స్ అంటే ఇలా మంచి వేయాలి అన్నాడు అనుకో దేశంలో. వాళ్ళు ఏమంటాం మనం, వెర్రాడు అంటాం. స్పిరిచువలిజం గురించి మాట్లాడదగిన వ్యక్తులు ఎవరు అంటే ఋషులు మాత్రమే, ఓన్లీ సేజెస్. మిగతా వాళ్ళు నాకు ఇలా అనిపిస్తుంది అను, అది ట్రూత్ కాదు. నన్ను ఋషులు ఎప్పుడు చెట్టు నువ్వు అన్నట్టు అంటే అంతవరకు నువ్వు ఋషులు కాలేదు, అంతవరకు నీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు. చాలా జాగ్రత్తగా, కానీ అన్నది జరిగితే ఋషి మరి జీవితం వేపు మీరు వెళ్తున్నారు. వాడు ఋషి అదే చిన్నపిల్లాడు ఏం చెప్పాడు, కలిగి 36 సంవత్సరాల పాటు అడ్వైన్స్ లో పెట్టినటువంటి రాజుని పంపించాడు వాడి మాటతో. మనం అలాంటి మాటలు తెలిస్తాను, కానీ తేడా అర్థమవుతుందా? అంటే చాలా క్లారిటీ ఉండాలి థాట్స్ లో. పదార్థ విజ్ఞానము పదము పదార్థంగా మారేటటువంటి విజ్ఞానానికి చేతనత్వం బేసిస్. ఉదాహరణకి ఏమిటి అంటే, ఎదురకుండా ఉన్నటువంటి ఆ అక్షరాలు పసుపు గుడ్డ మీద ఎర్రని అక్షరాలు రాశారు. ఇది అందరికీ ఉన్నాయి కనిపిస్తుంది, తెలుగు వచ్చిన వాడికైనా అలాగే కనిపిస్తుంది, తెలుగు రాని వాడికైనా అలాగే కనిపిస్తుంది. తెలుగు వచ్చిన వాడికి పసుపు గుడ్డ మీద రాసిన ఎవరక్షరాలు చదవండి అంటే నువ్వు ఇక్కడ చూడవు, ఎక్కడ చెప్తావు? ఇంకా తర్వాత పసుపు గుడ్డ అంటే ఏంటో మీకు తెలుసు, ఎర్రని అక్షరాలు అంటే ఏంటో తెలుసు. ఎర్ర గుడ్డ మీద పసుపు అక్షరాలు చదవండి అంటే ఖచ్చితంగా దాన్ని చదవరు మీరు. కనిపిస్తుంది కదా మీకు, కనిపిస్తుంది. కానీ ఎక్కడ తలకిందరు అయింది, అక్కడ దొంగలు తలకిందరు అయ్యి కదా. కానీ తెలుగు రానివాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ గుడ్డలా కనిపించదా? ఎలుపు రంగు ఎర్రగా కనిపించదా? కానీ వాడికి కనిపిస్తోంది, నాకు కనిపిస్తోంది, కానీ నాకు అర్థమవుతుంది చెప్పిన మాటలు. నా పాటు తెలుగు వచ్చిన వాడికి, తెలుగు రాని వాడికి అర్థం కావటంలే. ఇది పదార్థము, అది దర్శనము. తర్వాత దర్శనం ఒకటే అన్నది, భూమి భాష తెలియకపోతే దర్శనము విజ్ఞానమవదు. విజ్ఞానం అంటే పంచేంద్రియాల ద్వారా లభించినటువంటి జ్ఞానము మాత్రమే. పంచేంద్రియాలకి అవతలగా ఉన్న దాన్ని పాపము సైంటిస్ట్ అర్థం చేసుకోలేడు. కానీ వాడికి ప్రేమ అంటే ఏంటో తెలుసు, కరుణ అంటే ఏంటో తెలుసు. వ్యాపరేశ్వర క్రియ చెందనండి, సైన్స్ ఎక్కడ ఆగుతుందో అక్కడ దర్శనం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఐదు ఇంద్రియాలతో పట్టుకుని నువ్వు అర్థం చేసుకోగలిగేది. ఈ ఐదు ఇంద్రియాలతో అర్థం చేసుకోవటానికి నీకు లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ లేకపోతే దర్శనం ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. అంటే పదార్థం ఉంటుంది, దర్శనం ఉంటుంది, కానీ అది ఇదే తెలీదు. ఆ పసుపు పుట్ట తీసుకురా అని చెప్పేవారు తెలుగులో, ఇంగ్లీష్ వాడు ఏం చేస్తాడు, దీనిని అంటాడు, అది ఓ అంటాడు, ప్రతి వేరే నవ్వులు అవుతాడు కదా. కానీ దర్శనం ఉంటుంది కదా వాడికి, దాని ఇప్పుడు దర్శనం అంటే ఏంటో ఉంటుంది. రెండు ఏంటి, ఐదింద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానము ప్లస్ దర్శనము, ఈ రెండు ఎందుకున్నాయి అంటే ధర్మం ఉంది కనుక, రిలీజియన్ ఉంది కనుక. ధారయతీతి ధర్మ, అది చాలా జాగ్రత్త అవుతుంది. ధారణ చేసేది ధర్మం, అది ఎరుపు రంగు ధారణ చేసింది, ఇంకోటి పసుపు రంగు ధారణ చేసింది. పంకజము పేరు పెట్టుకుంటారు కదా, తప్పే ఉందండి. కానీ పంకజం నిజంగా అర్థం తెలుస్తా పేరు కూడా పెట్టుకోడు. పంకజం అంటే అర్థం ఏంటి, బొరువులోంచి పుట్టింది అని కదా. పంకజము అంటే బురదలోంచి పుట్టింది అని. కానీ ఆ పేరు ఎందుకు నువ్వు పెట్టుకున్నావు, నీ ఉద్దేశంలో బురదలోంచి పుట్టానని చెప్పడం కాదు, నీ ఉద్దేశం నువ్వు పద్మం అని కదా. కానీ పంకజము అనేదానికి పద్మానికి సంబంధం లేదు, పద్మము కూడా పంకజమే, బురదలో పెట్టిన పురుగు కూడా పంకజమే. పంకజము అనే శబ్దానికి అర్థం మనకి తెలిస్తే, ఆ పదము యొక్క అర్థము తెలిస్తే, పంకజము అంటే ఏంటి, పంకజము నుంచి బురద నుంచి పుట్టింది, ఏది పుడితే అది పంకజము. కానీ మనం ఏం చేసాం, క్లోజ్డ్ పర్స్పెక్టివ్, కళ్ళకి గంతలు కట్టేసుకుని కొన్ని పదాలకి మనం ఇచ్చుకున్నటువంటి అర్థం మాత్రమే స్వీకరిస్తాము అనేటటువంటి పరమ మూర్ఖత్వంతో ఈ మూడు పదాలు గంగలో దిగాయి, సైన్స్, ఫిలాసఫీ, రిలీజియన్. రిలీజియన్ ఇస్ యూనివర్సల్, ధర్మము నిత్యము శాశ్వతము సనాతనమైనది, అది మారదు, యు కెనాట్ చేంజ్ ఇట్. మార్చలే నువ్వు, ఏది మారదు, ఏది నిత్యమైనది, ఏది శాశ్వతమైనదో దాని గురించి మీరు తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధార్మికమైనటువంటి ప్రయత్నాలు. ఆ విధంగా సైన్స్ రిలిజియన్ వైపు వెళుతోంది. ఇంకేటంటే ట్రూత్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ద డైరెక్షన్ ఈజ్ రైట్, కానీ సైన్స్ గురించి కొంచెం అవగాహన ఉన్నవాడికి తెలుసు, సైన్స్ లో అబద్ధములు తప్ప నిజాలు ఉండవు. సైన్స్ ఈజ్ ఆల్వేజ్ రాంగ్. ఏం చదువుతాం ముందు, డాల్టన్స్ థియరీ చదువుతాం, తర్వాత ఏం చెప్తాం, డాల్టన్స్ థియరీ ఈజ్ రాంగ్. తర్వాత ఏం చదువుతాం, థామ్సన్స్ మోడల్, తర్వాత ఏం చెప్తాం, థామ్సన్స్ మోడల్ ఈజ్ రాంగ్. తర్వాత బోర్స్ అటామిక్ థియరీ చదువుతాం, చదివాక ఏం చెప్తాం, తర్వాత ప్లాంక్స్ థియరీ చెప్తాం, డీప్రోగ్రెస్ థియరీ చెప్తాం, తర్వాత ఏం చెప్తాం, అది తప్పు అని చేత మీ సైన్స్ పుస్తకాల్లో ఉన్నదంతా కూడా తప్పుల తడికలే. కాదా, బొమ్మంటే కాదని చెప్పమని వాళ్ళని. కానీ ఇక్కడ వాళ్ళ క్రెడిట్ ఎక్కడికి వచ్చంటే మనలాగా తప్పు చేసింది సిగ్గుపడరు తప్పు చేశామని చెప్పుకోవడానికి. ఇన్ దట్ వే దే ఆర్ గ్రేట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రూత్కి వెళ్తారు ఎప్పుడో. అంతవరకు కరెక్ట్ వాళ్ళు. కానీ వాళ్ళు రాసిన ప్రతి పుస్తకం తప్పే. తప్పు అయి తీరుతుంది, దట్ ఈస్ వై దే ఆర్ డాక్టర్స్ పిహెచ్డీస్. ఇదివరకు చెప్పింది తప్పు అని చెప్తేనే నీ పిహెచ్డీ వస్తుంది. ఈ పిహెచ్డీ వాళ్ళు చేసిన తప్పని కూడా చెప్పాలి. అంచేత ద మొత్తం సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామెడీ ఆఫ్ ఎర్రర్స్. కామెడీ అని ఎందుకన్నాని అంటే ఆనందిస్తాం మనం, చేసేది తప్పులే. ఇది అర్థం చేసుకోండి. ఇంకేత సైంటిస్ట్ అని పోతులు కొట్టని ఇవ్వకండి ఎవరిని. కానీ అవగాహన చేసుకుంటే ఇట్స్ ఓకే. అవగాహన క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీకు. అంతేత విజ్ఞానము అంటే ఐదింద్రియాల ద్వారా మాత్రమే మీరు పట్టుకోగలిగేది. ఈ ఐదింద్రియాలకి దాటిన తర్వాత కూడా ఒక ఉనికి ఉంది అని మనకి తెలుసు కదా, అది ఖచ్చితంగా సైన్స్ పరిధిలోకి రాదు. దేర్ఫోర్ సైన్స్ కెన్ నెవర్ అండర్స్టాండ్ రిలీజియన్. అది అండర్స్టాండ్ చేసుకుంటే గుడ్డి వాళ్ళు ఏనుగుని పట్టుకున్నట్టే ఉంటుంది. ఇట్ కెన్ నెవర్ 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 అండర్స్టాండ్ రిలీజియన్. అండర్స్టాండ్ చేసుకుంటే నువ్వు సైన్స్ అని పేరు పెడుతున్నావు కానీ అది సైన్స్ కాదు. పేరు పెట్టుకో దానికి. ఇది మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇంకేసి ఇప్పుడు ఇది ఒక రోగం వచ్చింది అందరికీ, సైంటిఫిక్ రిలీజియన్ అని. ఆ రోగగ్రస్తులు మీరు కాకూడదు. మరి మిగతా వాళ్ళకు సంబంధం లేదు. మిగతా వాళ్ళకు నేను అసలు వాదించదలుచుకోలేదు, వాళ్ళకు చెప్పదు కూడా. మీకు అర్థం అవుతుంది కాదు. మీకు ఆ డిసీజ్ రాకూడదు. ఇట్ ఇస్ క్యాన్సర్ కంటే గొప్ప రోగం అది. ఇంకేత క్యాన్సర్ కి నువ్వు మందు కనిపెట్టగలవు కానీ ఈ రోగానికి మందు లేదు. ఇంకేంటి, రెండు కుదరవు. ఉప్పు ని తీపిగా చేద్దామని ప్రయత్నిస్తున్నాడు ఒకడు, చేస్తాడు. చేసేటప్పుడు దాన్ని ఉప్పు అను పంచదార అంటాం. నేను ఉప్పే అంటాను కానీ పంచదార అంటే అంట. నేను సైన్స్ అంటాను కానీ అది రిలీజియన్ అంటే ఇలాగే ఉంటుంది మూర్ఖత్వం. ఆ పదాల యొక్క మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, చేతనత్వ విజ్ఞానం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. రిలీజియన్ డీల్స్ విత్ కాన్షియస్నెస్. ఈ చేతనత్వము రెండింటి కలిగిక వల్ల ఏర్పడుతుంది. ఒక పక్క మ్యాటర్, ఇంకొక పక్క లైఫ్. లైఫ్ మ్యాటర్ ఈ రెండు కలిస్తే వచ్చేది చేతనత్వం. ఎవల్యూషన్ ఇటు మ్యాటర్ కి లేదు, ఇటు లైఫ్ కి లేదు, చేతనత్వానికి ఉంది. ఎవల్యూషన్ పరిణామ క్రమం అని మనం అనుకుంటున్నామే, ఈ పరిణామ క్రమం ఇటు పదార్థానికి లేదు, ఇటు లైఫ్ కి లేదు, చేతనత్వం మాత్రం ఇవాల్వ్ అవుతుంది. హైడ్రోజన్ యాటమ్ అనేటటువంటి లీస్ట్ చేతనత్వము నుంచి ప్రస్తుతం సోలార్ సిస్టమ్ అనేటటువంటి విశాలమైనటువంటి చేతనత్వం మీదకు ప్రయాణం చేస్తుంది. ద సేమ్ లైఫ్, సేమ్ లైఫ్ ఎలాగ చేతనత్వం వైపు ప్రయాణం చేస్తుంది అనే కన్ఫ్యూజన్ కి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, ప్రస్తుతం మనం ఉన్నాం, ఐదేళ్ళప్పుడు ఎలా ఉన్నాము, పదో క్లాస్ చెప్తున్నప్పుడు ఎలా ఉన్నాము, బాల్డ్ హెడ్ రాకముందే ఎలా ఉన్నాము, బాల్డ్ హెడ్ వచ్చాక ఎలా ఉన్నాము, ముసలామణ అయ్యాక ఎలా ఉన్నాము. ద లైఫ్ ఇస్ ద సేమ్, కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సేమ్. ఎలా అర్థమైనా, లైఫ్ చేంజ్ కాదు, మ్యాటర్ చేంజ్ కాదు, చేంజ్ అయ్యేది కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ టెక్నాలజీ మన ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ. కాన్షియస్నెస్ ధర్మం కాదు, కాన్షియస్నెస్ ఇస్తూనే వస్తుంది. ఇంకేత ఐదేళ్ల కుర్రవాడి యొక్క దృష్టి, 50 ఏళ్ల మనిషి యొక్క దృష్టి, లైఫ్ అదే అయినా వేరువేరుగా ఉంటుంది. దర్శనం అంటాం, దాన్ని ఫిలాసఫీ అంటాం. క్లియర్ ఉందా? విజ్ఞానం అంటే ఇంకా అర్థమైందా? విజ్ఞానం అంటే ఐదు ఇంద్రియాలతో వచ్చేటటువంటి జ్ఞానము. అది మళ్ళీ సేమ్ గానే ఉంటుంది. ఎరుపు రంగు అంటే కళ్ళు కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏ క్యాటరాక్ట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది వేరే విషయం. కానీ ఐదు ఇంద్రియాలు కరెక్ట్ గా ఉంటే అందరికీ ఒకేలాగా అనిపిస్తాయి, ఒకేలాగా అనుభూతి చెందుతాడు, ఒకేలాగా పట్టుకుంటాడు దాన్ని. అది సైన్స్. ఫిలాసఫీ మారిపోతుంది. నాస్తికుడు ఒకలాగా దర్శిస్తాడు, ఆస్తికుడు ఇంకోలాగా దర్శిస్తాడు. ఇంకా మాట్లాడితే ప్రతి పదార్థము రకరకాల చేతనత్వాలతో దర్శిస్తూ ఉంటుంది అని చెప్తారు. బల్లి ప్రపంచాన్ని ఒకలాగా దర్శిస్తుంటుంది. వివేకానంద వచ్చి చాలా పెద్ద మాట వాడేస్తాడు, ఇఫ్ బఫలోస్ కెన్ థింక్ ఆఫ్ ఎ గాడ్, దేర్ గాడ్ విల్ బి ఎ వెరీ బిగ్ బఫలో అన్నాడు. అతని మీద గేదెలే కనుక దేవుడు గురించి ఆలోచించగలిగితే వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు? ఓ పెద్ద బఫలో. మనుషుల దేవుడి గురించి ఆలోచిస్తే ఓ పెద్ద మనిషి. గేద యొక్క దేవుడు ఎంతో మన దేవుడు అంతే. ఇది దర్శనం. కానీ చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటాం మనం. చాలా క్లియర్ గా ఉండాలి స్పిరిచువలిజం లో. అందుకే సత్య నాస్తి పరో ధర్మ, ట్రూత్ యూ హ్యావ్ టు అనలైజ్. అందుకే గురువు గారు దాన్ని ప్రఖర ప్రజ్ఞ అన్నారు. డిఫెక్ట్ కంప్లీట్ గా డిఫెక్ట్ చేసి పెట్టుకోవాలి మన్ని మన్ని. బయట వాడిని కాదు, బయట వాడిని తిట్టకండి. మనకేదో అర్థమైపోయిందని మనకి అర్థం అవుతే మనం దాన్ని ఆచరించగలిగితే చాలు. దర్శనం అర్థమైంది కదా. ఇప్పుడు దర్శనము మారుతూ ఉంటుంది. దాన్ని ఇవల్యూషన్ అంటాం. చిన్న కుర్రవాడి దర్శనం వేరు, పెద్దవాడి దర్శనం వేరు, ఋషి యొక్క దర్శనం వేరు. ఐదు దీక్షలు తీసుకుని ప్లానెటరీ ఎగ్జిస్టెన్స్ దాటిపోయి సోలార్ సిస్టమ్ వైపు వెళ్ళినటువంటి వాడు దర్శనం వేరు. మరి ధర్మం వాటి జరిగింది. రిలీజియన్కి ఏం చెప్తున్నాడు? కండిషన్, మూడు కండిషన్స్ ఉండాలి. అది శాశ్వతమైనది ఉండాలి. ఇష్యూ ఎటర్నల్. సనాతనమైనదే ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్షియంట్. కానీ ప్రతిరోజు కొత్తగా ఉండాలి. నిత్య నూతనం. ఇది టెస్టింగ్ ప్రిన్సిపల్స్. ఇది ఎక్కడ పట్టుకుంటారో అది ధర్మం. సనాతనమైనది యుగ యుగాలుగా వస్తుంది, కుదరదు. ఎన్షియంట్ అంతే. ఎటర్నల్ మార్పు రాకూడదు. మళ్ళా అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు వాళ్ళు. సూర్యోదయము ఎప్పటి నుంచి వస్తుంది? సనాతన కాలం నుంచి. ఎటర్నల్ అంటే ఫ్యూచర్ లో కూడా వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఇంతవరకు నాకు తెలిసి బోర్ అనేటటువంటి వాడు ఎవడు కూడా ప్రతిరోజు అదే సూర్యుడిని చూడాలా అని మాత్రం ఇంతవరకు కూడా అనలేదు. మరి ఆ బోరడం కూడా వస్తుంది అనేది రేపు భవిష్యత్తులో నేను చెప్పలేను. వస్తే రావచ్చు. కానీ ప్రస్తుతానికి ఇంకా సూర్యుని చూసి అబ్బా మళ్ళా వీడు వచ్చేసాడా అని ఇంకా ఆ స్థితికి రాలేదు మనం. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఏంటన్నమాట, సూర్యోదయము ఈజ్ ఏ రిలీజియస్ యాక్ట్. అది అర్థం చేసుకోండి. అందుకని సూర్యోపాసన ధార్మిక కృత్యము అయినది. అర్థమవుతుందా? ఇంకా మూడు కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎటర్నల్ అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అని ఏంటి అంటే ఎప్పటి నుంచి ఉంది? ప్రతిరోజు జరుగుతుంది. ఇవాళ సూర్యోదయం అయిపోయింది కనుక రేపు సూర్యోదయం అవ్వదు అని ఏం లేదు. అంతే, రిలీజియస్ యాక్ట్ ఒక ధార్మిక కృత్యం ఇలా చేయాలి మీకు. అంటే ఇవాళ సంధ్యావందనం చేసి రేపు సంధ్యావందనం చేయకపోతే అది ధార్మిక కృత్యం కాదు. ఇవాళ జపం చేసి రేపు జపం చేయకపోతే అది ధార్మిక కృత్యం కాదు. ధార్మిక కృత్యం అంటే అంతలా ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, ప్రతిరోజు ఉండాలి, మీకు బోర్ కొట్టకూడదు. బోర్ కొట్టింది అనుకోండి, అబ్బా విసిగేస్తుంది మాస్టర్, ఇట్స్ ఓకే. కానీ ధార్మిక కృత్యం మాత్రం కాదు. ఇది భోజనం చేయడం అనే ధార్మిక కృత్యం. ఈ డెఫినేషన్ ప్రకారం ఇంకేత సనాతనముగా ఎథర్నల్ గా నిత్య నూతనముగా అదే తింటూ ఉంటాం మనం. మా ఇంటికి కొంతమంది గెస్ట్ వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి మధ్యాహ్నం భోజనం చేశాం. చేసే ఇంకా రాత్రి భోజనం చేయదు. ఎందుకు? బాహ్య గడుపు నిండిపోయింది, ఇంకా రాత్రి తిన్నప్పా అండి. 4 గంటలైంది ధార్మిక కృత్యం. అంతేత భోజనము చేయుట అనేది ఒక ధార్మిక కృత్యముగా గుర్తించగలగాలి మీరు. రిలిజియన్ అర్థమవుతుంది మనుషులకి. సంస్కృత భాషలో మంత్రాలు చదవటం రిలిజియన్ కాదు. ఇంకేత సంస్కృత భాష సనాతనమైనది కావచ్చు, కానీ ఇప్పుడు అవడవచ్చు, ఎవరికి రాదుగా. ఇంకేత ఎటర్నల్ కాదు. అర్థమవుతుందా? అంటే అసలు రిలిజియన్ అంటే ఏంటో అర్థం చేసుకోండి ముందు మీరు. అంచేత రిలిజియన్ లో ఖచ్చితంగా ఒక పాయింట్ మనకు కనిపిస్తుంది, ఏంటి అంటే ఒక సైక్లిక్ ప్రాసెస్, చక్రము ఉంటుంది కదా. అంచేత భగవంతుడి యొక్క మూర్తిని మనం మన రూపంలో పెట్టుకున్నా, గేదె రూపంలో పెట్టుకున్నా, గాడిద రూపంలో పెట్టుకున్నా, ఏ రూపంలో మీరు పెట్టుకున్నా చక్రం ఉంటుంది. సైకిల్ విడిపి. ఇంకేత చక్రీయ గమనము శాశ్వతము సనాతనము నిత్య నూతనము. అంచేత ఆర్డర్డ్ లైఫ్, డిసిప్లిన్డ్ లైఫ్, 365 రోజులు ఒకేలాగా చేయటం ముందు నేర్చుకోవాలి. అప్పుడు యు ఆర్ రిలీజియస్ మ్యాన్, వెదర్ పీపుల్ థింక్ యువర్ రిలీజియస్ ఆర్ నాట్. ఇలా జీవించేవాడికి ఆటోమేటిక్ గా సుఖము శాంతి వస్తుంది. ఆర్డర్ రెగ్యులర్ రిథమిక్. రిథమ్ అంటే ఎండాకాలంలో శీతాకాలం వంటి రిథం కుదరదు. శీతాకాలంలో మధ్యాహ్నం రోజు నేను ఎండలో కూర్చుంటాను అన్నాడు అనుకోండి వాడు, ఇట్స్ ఓకే. అదే ఎండాకాలంలో వాడు కూర్చున్నాడు అనుకోండి, రిథం, మన రిథం మారాలి. రిథం అంటే ఏంటి? పల్సేషన్స్. ఈ పల్సేషన్స్ ని కంట్రోల్ చేసేటటువంటి దాన్ని స్పిరిచువల్ యాంగిల్స్ లో శంఖము అంటాం. ద పల్సేషన్స్, ఎందుకు దాన్ని శంఖము అంటాం అన్నది తర్వాత ఆలోచిద్దాం మనం. అంతేత చక్రము ఒకటి, శంఖము ఒకటి, హ్యావ్ బికమ్ ఏ యూనివర్సల్ రిలీజియస్ సింబల్స్. వెంకటేశ్వర స్వామిదే కాదు అది, చక్రము శంఖము, దట్ ఈస్ ఎ యూనివర్సల్ సింబల్, సంకేతం. దేనికి సంకేతం? అది రిథమ్ అండ్ రెగ్యులారిటీ, రిథమ్ అండ్ పంక్చువాలిటీ. అర్థమవుతుందని చెప్పింది. అంతేక రిలిజియన్కి కావలసినటువంటి లక్షణాలు చెప్తున్నాను నేను. రిలిజియన్కి 2 లక్షణాలు ఉంటాయి, చక్రీయ గమనము, సైక్లిక్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి? రిథమ్, ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇవి రెండూ కాకుండా ఇంకో 2 లక్షణాలు ఉండాలి. ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం మనం, సైక్లిక్ ప్రాసెస్, చక్రీయ గమనము, ఇంకోటి పల్సేషన్, కంట్రాక్షన్. ఇది కాకుండా ఇంకొక ఫండమెంటల్ గా రిలీజియస్ యాక్టివ్ ఒక లక్షణం ఉంటుంది, దట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ లైట్. వెలుతురు వేపు సహజముగానే వెళ్ళుట. వెలుతురు అంటే ఇక్కడ ఇల్యూమినేషన్ అంటే జ్ఞానము. మిగతా జంతువులన్నీ కూడా ఈ రిథమ్ అండ్ సైక్లిక్ ప్రాసెస్ సహజంగానే ఫాలో అవుతాయి, కానీ జ్ఞానము లేదు వాటికి. నేచురల్. ఈ జ్ఞానము ఈజ్ సింబలైజ్డ్ బై లోటస్, పద్మము. ఏంటి పద్మములో ఉన్నటువంటి గొప్పతనం? ఎప్పుడైనా సూర్యుడు ఉంటేనే అది వికసిస్తుంది, సూర్యుడు లేకపోతే అది వికసించదు. అక్కడ సూర్యుడు దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక, ఇల్యూమినేషన్కి ప్రతీక. ఇంకా కరెక్ట్ గా మాట్లాడాలంటే రివిలేషన్. జ్ఞానము కూడా కాదు, ఇంకంటే జ్ఞానము అంటే మనం మన పంచేంద్రియాల్లోకి పడుకుతాం. ఇట్ రివీల్స్. రివిలేషన్ తక్షణం జరిగిపోతుంది. వెలుతురు వచ్చింది, అన్ని ఒకేసారి కనిపిస్తాయి. ఆల్ ఆర్ రివీల్డ్ ఎట్ వన్స్. నీ దృష్టి ఎటువైపు ఉంటుందో అది ఎక్కువ కనిపించవచ్చు నువ్వు. దాని వైపు నీ దృష్టి ఉంది, మిగతావి నువ్వు పట్టించుకో. అప్పుడు దాన్ని ఏమంటావు, దర్శనం అంటావు. అంతా ఒకేసారి తెలిస్తే రివిలేషన్ అంటాం. అంచేత పద్మము దేనికి సంకేతము, సంపూర్ణ జ్ఞానానికి సంకేతము. రివిలేషన్కి తెలుగు మాట ఏంటన్నది కప్పుంది, లోపల 20-30 వస్తువులు ఉన్నాయి, కప్పు తీసేసాం మనం. 20-30 వస్తువులు ఒకేసారి కనిపిస్తాయి మీకు. అది సర్వజ్ఞత్వం అనే పేరు పెట్టారు వాళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ అని. ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అనేటటువంటి పరిస్థితి దేనివల్ల వస్తుందో దాన్ని రెవల్యూషన్ అంటాం. మాట గురించి వెతుక్కోకండి మీరు, మనకి పదార్థాలు వద్దు, భావార్థం అంతే చాలు. పద్మము ఇంకట, పద్మము అనేది ఈజ్ ఎ రిలీజియస్ సింబల్, ఒక ధార్మికమైనటువంటి సంకేతం. ఇంకోటి ఉంది గద, ద పవర్, శక్తి టు స్మాష్ ఎనీథింగ్. దేన్నైనా కూడా నాశనము చేయగలిగేటటువంటి శక్తి దేనికి ఉంది, దేన్నైనా, దేన్నైనా నాశనం చేయగలిగేటటువంటి శక్తి దేనికి ఉంది, కాలానికి ఉంది. అంతే, ఇంకా కాలం ముందు కృష్ణుడు లేడు, రాముడు లేడు, ఆవిడ లేడు, రావణాసురుడు లేడు, ఇటు బ్రహ్మ లేడు. వాటి టైం పీరియడ్స్ చాలా పెద్దలు కావచ్చు కానీ కదా. అంచేత కాలం ఏం చేయగలదు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తమే ప్రవృద్ధ. నేను ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా పాపం చెప్తాడు. కృష్ణుడు అంటే ఎందుకో అందరికీ మోజు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా అసహ్యకరమైనటువంటి వ్యక్తి అతను. ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు, ఓపెన్ గా డిక్లేర్ చేశాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో. లోకం అంటే నీ కంటికి ఏది కనిపిస్తుందో అది, దాన్ని నాశనం చేయడానికి వచ్చాను నాయన అన్నాడు. రారా అని పిలుస్తాం, మేము బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫెలో. లోకాన్ సమాహర్తి మేహ ప్రవృత్త, ఈ మహాభారత యుద్ధంలో ఎందుకు వచ్చేటే ప్రవృత్తి నేను యుద్ధం చేయను అన్నాడు, కూర్చుంటాను అన్నాడు. కానీ ఎందుకు వచ్చేట, లోకాన్ సమాహర్తు స్మాష్ చేసి పారేయటానికి వచ్చాను అన్నాడు. గదా టైం అంతేత రిలిజియన్, ఇది నాలుగు పిల్లర్స్. అంతేత ధార్మికమైనటువంటి యాక్ట్, ధార్మికమైనటువంటి జీవితము, ధర్మాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ నాలుగు లక్షణాలు మినిమం ఉండాలి. ఇంకా నాలుగు ఒకటి. అందుకని మన వాళ్ళు సింబల్స్ పెట్టారు. సింబల్స్ వల్ల ఏంటంటే గందరగోళం లేదు, మీరు ఎలా చెప్పకుండా పోవచ్చు. దాన్ని ఒకటి చక్రము, సైక్లిక్ ప్రాసెస్. రెండు పల్సేషన్. థర్డ్ రెవిలేషన్. ఫోర్త్ నీకు ఏది రివీల్ అయినా అది గ్యారంటీగా ఎప్పుడప్పుడు పోతుంది అని జ్ఞానం. అంతేగా, ఏదైనా పోతుంది, అది ఎంత గొప్పదైనా పోతుంది. అంతేకా ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చాలా క్లియర్గా ఉంచుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ నాలుగింటిని చూడగలిగేది ఒకటి ఉన్నది, అంతేది కదా దీన్ని డిస్కస్ చేయగలుగుతున్నాం మనం. ఆ చేతనత్వాన్ని, ఆ అవేర్నెస్ ని స్టడీ చేసి ఆ అవేర్నెస్ లో ఉండిపోవటమే, అంతకంటే నువ్వు చేసేదేమీ లేదు. నీ సాధనలు చేసేదేం కాదు ఇది. యు ఆర్ ఆల్రెడీ దట్ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ దిస్ సోల్. ఫలానా పేరుతో ఉన్నటువంటి ఇది, ఇట్ ఈస్ ఆల్రెడీ దట్. అది మీరు మెడిటేషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మెడిటేషన్ చేయకుండా, మెడిటేషన్ ఎగ్గొట్టి మిగతా పనులన్నీ చేస్తాం అని ఇక్కడికి వస్తే యు ఆర్ మిస్సింగ్ ది బస్. మెడిటేషన్ వదలబాకండి, అది కీ. కానీ తర్వాత 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 మెడిటేషన్ కూడా వదిలేయాల్సి వస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఎందుకు అన్నారు అనుకోండి మెడిటేషన్ చేయటం, మీ ఇష్టం దానిస్తుంది. అర్థమైనా ఇప్పుడు ఇది మూడేసి ఎందుకు చెప్పాను అంటే అకారము జాగ్రత్త అవస్థ. ఎనీథింగ్ విచ్ యు సీ రీడ్ రైట్ అండర్స్టాండ్ అంతా కూడా ఆ చేతనత్వం యొక్క 1/4. మిగతా మూడు పార్ట్స్ త్రిపాదస్య అమృతం దివి అంతరిక్షములో అమృతత్వ స్థితిలో ఉన్నాయి, మరణము లేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ జాగ్రత్తగా మెలకుగా ఉన్నటువంటి నీకు ఎన్ని భాషలు వచ్చు? తెలుగు కూడా పూర్తిగా రాదు, కనీసం నాకు అంటే పోతన పద్యాలు అవి చదివితే ఏమీ అర్థం కాదు. ఓ అనుకోనే తప్ప ఇంగ్లీష్ వాడికి అర్థం ఎంత అవుతుందో బ్రౌన్ తరగారికి బ్రౌన్ తరగ ఇంకా ఎక్కువ అర్థం అవుతుందేమో తెలుగు. జాగ్రత్త అవస్థలోనే మనకున్నటువంటి నాలెడ్జ్ ఎంతో తెలుసుకోండి. ముందు ఈ నాలెడ్జ్తో రిలీజియన్స్ గురించి డిస్కస్ చేసి మనకు అర్థమైపోయింది అనుకునేటటువంటి భ్రమ కనుక నేను కలగజేసి ఉంటే అది ఎంత పరమ మూర్ఖమైనటువంటి భ్రమో అర్థం చేసుకోండి. ఏం చెప్పగలం ఇక్కడ? ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసాసహ. వాక్కులు మనస్సు దాన్ని అర్థం చేసుకున్న లేక వెనక్కి తిరిగి ఎక్కడికి వచ్చేస్తాయో దాని తర్వాత అసలు స్టార్ట్ అవుతుంది. దేంతో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసుకున్నావు? ఓకే తీసుకుని అంత వచ్చేసిందంట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అది వేరే విషయం. కావాలి కదా ఏదో సమ్ పాయింట్ టు స్టార్ట్ విత్. ఈ జాగ్రత్త అవస్థ కంటే నెక్స్ట్ స్టేట్ ఒకటి ఉంది, స్వప్నావస్థ. స్వప్నావస్థ నుంచి అంతర్గత యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయితే ఇది బహిప్రజ్ఞ. మాండుక్యోపనిషత్తులో వాచిన వర్డ్స్ చెప్తున్నాను నేను, మాండుక్యోపనిషత్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు నేను. అంతేకా ఈ అకారము జాగ్రత్త అవస్థని సైన్స్ అనుకోవచ్చు మనం. ఇంచేత జాగ్రత్త అవస్థలో మీకు ఏది వచ్చినా 5 ఇంద్రియాల ద్వారానే వస్తుంది. 5 ఇంద్రియాలకి అతీతమైనటువంటి దాన్ని మీకు జాగ్రత్త అవస్థలో పొందరు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేచురల్ గా అది జాగ్రత్త అవస్థ కాదు. అది ఏవస్థ అంటే అది తుర్యావస్థ వైపు వెళ్తుంది, తర్వాత ఆలోచిద్దాం మనం. కానీ సైన్స్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, అంటే ఏంటన్నమాట జాగ్రత్త అవస్థ. దాన్ని మాండక్యోపనిషత్తులో సప్తాంగ ఏకోన వినిషతి ముఖ బహిప్రజ్ఞ అని చెప్తాడు. అది దానికి ఒక పేరు పెట్టాడు వైశ్వానర. తర్వాత ఎందుకు ఆ పేరు పెట్టాడో ఆలోచిద్దాం మనం. ఇది మిమ్మల్ని అసలు దర్శనం అయితే తీసుకెళ్ళదు, లీవ్ ఎలోన్ ఫిలాసఫీ అని వెళ్ళి. రెండవ స్థితి ఉండే స్వప్న స్థితి డ్రీమ్ కాన్షియస్నెస్ చేతనత్వం, తప్పే స్వప్న దర్శనము. స్వప్నాలను మనం దర్శిస్తాం. ఈ స్వప్న దర్శనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నీ అంతర్యాత్ర స్టార్ట్ అయింది. నీ డ్రీమ్స్ లోకి నువ్వు ఎవరిని తీసుకెళ్ళలేవు. నీ డ్రీమ్ నీ డ్రీమ్, వాడి డ్రీమ్ వాడి డ్రీమ్, ఎవరి డ్రీమ్ వాడిది. కానీ దానికి తైజసహ అని పేరు పెట్టాడు ఋషి. దానికి తైజసుడు అని పేరు పెట్టాడు. కానీ అక్కడ కూడా బాహ్య జగత్తులో జాగ్రత్త అవస్థలో మీరు ఏమి ఏమి చూస్తారో, ఏమి ఏమి అనుభూతులు చెందుతారో అన్ని అనుభూతులు అక్కడ ఉంటాయి మీకు. అంటే అక్కడ కూడా సప్తాంగ ఏకు అన్న వినిషతి ముఖ అన్నాడు. కానీ బహిప్రజ్ఞ కాదు, అది అంతఃప్రజ్ఞ, ఇంటర్ కాన్షియస్నెస్. ఈ ఇన్నర్ కాన్షియస్నెస్ దర్శనం. దర్శనం ఉందే, స్వాప్నిక స్థితి ఉందే, అక్కడే ఉండదు, నీ ఊహలమంతా. దానికి చాలా చాలా ఉదాహరణలు, కొన్ని ఫేమస్ ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు మీరు అలవాటు చేసుకోండి. ఆ ఉదాహరణలో చాలా చాలా ఇన్నర్ మీనింగ్స్ ఉన్నాయి. తర్వాత తర్వాత చూద్దామని. ఒకటి ఏంటంటే సర్పరజ్జు భ్రాంతి. సర్పరజ్జు భ్రాంతి, భ్రాంతి అంటే తెలుసు కదా, ఇల్యూజన్. తాడుని చూసి ఏమనుకున్నావు నువ్వు? పాము అనుకున్నావు. బాహ్య జగత్తులో కూడా అదే చేస్తున్నావు.
తవుడిని చూసి పాము అనుకున్నంత వరకు నువ్వు భయపడుతూనే ఉంటావుగా, ఉనికిపోతూనే ఉంటావుగా. ఎవడో ఒకడో ధైర్యం చేసి అప్పుడు తాడును తీసుకొచ్చి నీ మీద పడిస్తాడు, ఇంకొకడు భయపడతావు, ఎందుకు భయపడవు? దర్శనం అయింది కనుక. కానీ దర్శనం కానంత వరకు భయం పోదు, అది ఎన్ని కబుర్లు చెప్పినా భయం పోదు. ఇది నీ యొక్క దృష్టి. ఇది తాడుని పాముగా చూసావు భయపడ్డావు, తాడుని తాడుగా చూసావు. కానీ తాడుని తాడుగా చూసినా తాడుని పాముగా చూసినా అది నీ దర్శనమే ఫిలాసఫీ. అది అంత ప్రజ్ఞ. బయటవాడెవడు నీకు అది ఇవ్వలేడు. అది యు హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. ఇదంతా కాకుండా ఇంకొక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది, నా కంచన పశ్యతి, నా కంచన స్వప్నం దర్శయతి. అక్కడ స్వప్నము ఉండదు, ఏమి చూడడు. మరి ఏముంది అక్కడ? ప్రజ్ఞాన ఘన, ఓన్లీ అవేర్నెస్. కానీ ఆ అవేర్నెస్ లో కేవలం ఆనందం మాత్రమే ఉంది. కోట్లు కోట్లు సంపాదిస్తాడు, కానీ వాడికి ఒక కండిషన్ పెట్టాం అనుకోండి, నువ్వు నిద్రపోవటానికి వీల్లేదు అని. ఇప్పుడు మనం తెలుగు పెడతాం, పొందినే మాట్లాడి నేను నిద్రపోను, నాకు కోట్లు కావాలని. కానీ వచ్చాక అర్థమవుతుంది ఏమవుతుందో, ఆ కోట్లు కోట్లు వాడు ఇచ్చేస్తాడు దేనికి? నిద్రపోవటానికి. అంతగానికి గోవత్తైతే బాస్తారు ఈ సాధన అంతా కూడా మమ్మల్ని నిద్రపోనివ్వండి, ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. అంచేత ఈ ఆనందమయ ప్రజ్ఞాన ఘన అద్వైత, దాన్ని ఏమన్నాడు అక్కడ? శివం శాంతం అద్వైతం చతుర్థం ఏమిటి? స్వస్తి.